ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మరొకసారి మీ పాద సన్నిధిలో కూర్చునే భాగ్యం దయచేసినందుకు, మీ స్వరాన్ని వినడానికి, మీ సత్యాన్ని గ్రహించడానికి మరొక అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా వినుచున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదమును దయచేయమని, ప్రతి ఆటంకమును దూరపరచండి, యవనస్తులకు ఉన్నటువంటి ప్రతి డిస్ట్రాక్షన్ నుండి వారిని విడుదల చేయండి, మీ పరిశుద్ధాత్మ కార్యం మా మధ్యలో బలముగా ఘనముగా చేసి స్థిరపరచమని సమస్త ఘనత మహిమా ప్రభావములు యేసుక్రీస్తు నామమున ఆరోపిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనుషులు చేయాల్సినటువంటి తీర్మానం, చాయిస్, ఇశ్రాయేలు ప్రజల ముందు దేవుడు పెట్టినటువంటి చాయిస్ ని వారు ఏ ప్రకారం చేయాలో కూడా ప్రభు వారికి చెప్పాడు. సో నాకున్నటువంటి టైంలో క్లుప్తంగా కొన్ని ముఖ్యమైనటువంటి సత్యాలు, మనం చేసేటువంటి తీర్మానాలు, మనం చేసేటువంటి నిర్ణయాలు, చాయిసెస్ అండ్ డెసిషన్స్ కి సంబంధించినవి నేను మీ ముందు పెడతాను, మీరు జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. అమెరికా దేశంలో కోలరాడో అనేటువంటి ప్రాంతంలో ఉన్నతమైనటువంటి పర్వతాలు ఉంటాయి, రాకీ మౌంటైన్స్ అంటారు వాటిని. ఆ రాకీ మౌంటైన్స్ పైనుండి ఒక జలధార కిందికి పారుతూ ఉంటుంది. ఒక చోటికి వచ్చిన తర్వాత అది రెండుగా విడిపోతుంది. వెస్ట్ వైపుకి వచ్చేటువంటి ఆ సన్నటి నీటి ధార కిందికి వచ్చిన తర్వాత కోలరాడో నదిలో పడుతుంది. అక్కడ నుండి గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా సముద్రానికి వెళ్తుంది, తుదకు పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఈస్ట్కి వచ్చినటువంటి ఆ నీటి ధార కిందికి వచ్చి మిస్సిసిపి నదిలో పడుతుంది, గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలోనికి వెళ్తుంది, తుదకు అట్లాంటిక్ మహాసముద్రానికి చేరుతుంది. ఒకే ప్రాంతం నుండి ప్రారంభమైనటువంటి నీరు ఒక చోటికి వచ్చిన తర్వాత రెండుగా విడిపోయినప్పుడు రెండు కంప్లీట్ గా డిఫరెంట్ డెస్టినేషన్స్ కి, పూర్తిగా భిన్నమైనటువంటి గమ్యాలకు చేరినట్లు మనం గమనిస్తాం. అక్కడే ఒక టర్నింగ్ పాయింట్ ని మనం చూస్తాం. ఆ చిన్న టర్నింగ్ పాయింట్ ఆ నీటిని రెండు దిశలకు పంపించేసింది. మనిషి యొక్క జీవితంలో చాయిస్ అనేది ఒక టర్నింగ్ పాయింట్. అది మన జీవితం యొక్క దశను, మన జీవితం యొక్క దిశను మార్చేస్తుంది. కనుక చాయిస్ గురించి మనము చాలా జాగ్రత్త వహించాలి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, లైఫ్ ఇస్ అ బండిల్ ఆఫ్ చాయిసెస్ అని. జీవితం అంతా కూడా తీర్మానాల మూట. మనము మన తీర్మానాల యొక్క ఉత్పత్తి అయి ఉన్నాం. మొదట మీరు తీర్మానం చేస్తారు, ఆ తరువాత తీర్మానం తిరిగి మిమ్మల్ని తయారు చేస్తుంది. సో ఒకటి మర్చిపోవద్దు, అదేంటంటే మీరు మీ తీర్మానముల యొక్క ఉత్పత్తి అయి ఉన్నారు. మానవుని యొక్క జీవితంలో ప్రతి నిత్యము, ప్రతి సమయము, ప్రతి దినము ప్రతి ఒక్కరూ తీర్మానం చేయాల్సిందే. ఉదయం ఎప్పుడు లేవాలో తీర్మానం, లేచిన తర్వాత ఏం తినాలో తీర్మానం, ఆ తర్వాత ఏ వస్త్రాలు వేసుకోవాలో తీర్మానం, ఆ రోజు క్లాస్కి వెళ్ళాలా, బంకు కొట్టాలా, సినిమాకి వెళ్ళాలా, స్నేహితుడితో సమయం గడపాలా, పుస్తకం చదవాలా, టీవీ చూడాలా, మరొక వ్యాపకాన్ని పెట్టుకోవాలా, ఏదైనా సరే ప్రతిసారి కూడా మనం తీర్మానం చేయాల్సిందే. మనిషి ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా తీర్మానించాలి, పాపం చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా తీర్మానించాలి, మనిషి తన జీవితంలో ఇష్టపడాలన్నా అయిష్టతను చూపించాలన్నా కూడా తీర్మానం చేయాలి. చాలా మంది చేసేటువంటి తీర్మానాలు ఏ ప్రకారం ఉంటాయంటే, మూడు రకాలుగా వారు తీర్మానించినప్పుడు వారి జీవితాలు అధ్వాన్నం అయిపోతాయి. అనాలోచనతో తీర్మానం చేసేటువంటి వారున్నారు, అజ్ఞానంతో తీర్మానం చేసేటువంటి వారున్నారు, ఆవేశంతో తీర్మానం చేసేటువంటి వారున్నారు. కనుకనే వారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళి పడిపోతూ ఉంటారు. ఇంగ్లీష్లోనే choices are the hinges of our destiny అనే మాట ఉంది. తీర్మానాలు మన గమ్యం యొక్క ఉతుకలు. ఒక తలుపును హింజ్ మీద ఎలా ఎక్కించి పెట్టినప్పుడు అది అటు ఇటు తిరిగి ఉపయోగపడుతుందో అదే ప్రకారం నీ జీవితము నీవు చేసేటువంటి తీర్మానాల మీద ఆధారపడి ఉంటుంది. దాని దశ, దాని దిశ కూడా నీ యొక్క తీర్మానాలే సరైనటువంటివిగా ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. అందుకనే తీర్మానం చాలా ముఖ్యం. మన దేశానికి మల్టీనేషనల్ కంపెనీస్ చాలా వచ్చాయి. ఒక మల్టీనేషనల్ కంపెనీ వారు కొంతమంది క్యాండిడేట్స్ ని జాబ్ కోసం ఇంటర్వ్యూ చేసినప్పుడు వారిలో ఒక ప్రశ్న అడిగారు. 200 మందిని వారు చూస్ చేసుకున్న తర్వాత వారికి ఒక ప్రశ్న ఇచ్చారు, మీకు ఒక చిన్న కార్ ఇస్తాం, ఆ కార్ లో 2 సీట్లు ఉంటాయి, బహుశా మీరు బెంగళూరులో తయారయ్యేటువంటి ఎలక్ట్రిక్ కార్, రేవా కంపెనీ చేసే కార్ చూసింటే మీకు అర్థమవుతుంది, దాంట్లో డ్రైవర్ ప్యాసింజర్ 2 సీట్లు ఉంటాయి. అలాంటి కారు మీకు ఇచ్చినప్పుడు మీరు ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణానికి వెళ్ళాలి, వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక ఏకాంత ప్రదేశానికి వచ్చినప్పుడు ఒక చిన్న బస్ స్టాప్ ఉంటుంది, ఆ బస్ స్టాప్ లో మీ చిన్ననాటి స్నేహితుడు ఉంటాడు, అక్కడే జబ్బుతో ఉన్నటువంటి ఒక వృద్ధ స్త్రీ ఉంటుంది, వెంటనే ఆమె ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆమె ఉంటుంది, వాళ్ళిద్దరితో పాటు మీ డ్రీమ్ గర్ల్ కూడా ఉంటుంది, అంటే మీ కలల రాణి కూడా ఉంటుంది. ఈ ముగ్గురుంటే మీరు అక్కడికి వచ్చినప్పుడు వారిలో ఎవరిని మీతో పాటు తీసుకుపోతారు అని అడిగారు. 199 మందికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. ఒక స్మార్ట్ ఫెలో చక్కగా వెంటనే 2 నిమిషాల్లో జవాబు ఇచ్చేశాడు. ఆఫ్టర్ ఆల్ అదెంత, నా చిన్ననాటి స్నేహితుడికి కార్ కీస్ ఇచ్చి ముసలమ్మను హాస్పిటల్కి తీసుకోమంట, నేను బస్ స్టాప్ లో నా డ్రీమ్ గర్ల్ తో బస్ కోసం వెయిట్ చేస్తానన్నాడంట. నేను అంత సులువుగా అందరికీ స్మార్ట్ చాయిసెస్ చేయడం రాకపోవచ్చు. మనం స్మార్ట్ ఫోన్లు వాడుతున్నాం కానీ మనం ఇంకా స్మార్ట్ ఫెలోస్గా కాకపోతే లైఫ్ అంతా కూడా డిస్ట్రక్టివ్ చాయిసెస్తోనే నిండిపోతుంది. బైబిల్లో మనకు కనిపిస్తారు ఆదాము, అవ్వలు, లోతు, ఆ తర్వాత సౌలు, ఆ తర్వాత న్యూ టెస్టమెంట్కి వచ్చినప్పుడు యూదా, దేమ, వీరందరూ కూడా తప్పుడు తీర్మానాలు చేసి దేవుడిచ్చినటువంటి వాటిని సమస్తాన్ని కోల్పోయారు. వారితో పాటే అదే బైబిల్లో మనకు అబ్రహాము కనిపిస్తాడు, యోసేపు కనిపిస్తాడు, దావీదు, దానియేలు, పౌలులు కూడా కనిపిస్తారు. వీరందరూ చాలా శ్రేష్టమైనటువంటి తీర్మానాలు చేసి దేవుడి చేత ఎంతగానో దీవించబడ్డారు. నా ప్రియ యవన సహోదరి సహోదరుడా, ఒకటి గుర్తుపెట్టుకుందాం, మనమున్నటువంటి ప్రస్తుత తరము, ప్రస్తుత కాలము చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితులను మన ముందు పెట్టింది. ఒకప్పుడు తీర్మానించడానికి అంత పెద్ద కష్టం ఉండేవి కావు, ఆప్షన్స్ తక్కువ, కానీ ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఎక్కువ కనుక చాయిస్ అనేది చాలా క్రిటికల్ గా మారిపోయింది. ఉదాహరణకు ఎడ్యుకేషన్ మీరు తీసుకుంటే ఎన్నో రకాల కోర్సులు వచ్చాయి. ఏ కోర్స్ ని చూస్ చేసుకోవాలి? మనం మతాన్ని గురించి ఆలోచించినప్పుడు, రిలీజన్ ని ఆలోచిస్తే మొదట 4 మతాలు ఉండేవి. ఇప్పుడు ఆ 4తో పాటు చాలా కొత్త మతాలు వచ్చాయి, కొత్త ఫిలాసఫీలు వచ్చాయి, కొత్త థియరీలు వచ్చాయి, వాటితో పాటు న్యూ ఏజ్ మూవ్మెంట్ కూడా చాలా వేగంగా ముందుకు వస్తోంది. సో మనిషి ఏ మార్గంలో నడవాలో వాడికి ఎంపిక చేసుకోవడం కష్టతరం అయిపోతుంది. టెలివిజన్ గురించే మీరు ఆలోచిస్తే 20 ఇయర్స్ బ్యాక్ ఆ డబ్బాలో కేవలం 2 సినిమాలు వచ్చాయి వారానికి. శనివారం 7 గంటలకు తెలుగు, ఆదివారం 7 గంటలకు హిందీ. కానీ ఇప్పుడు ఆ డబ్బా కూడా మారిపోయింది కదా, అది కూడా స్లిమ్ అండ్ ట్రిమ్ గా మారింది. మనతో పాటు అది కూడా డిజిటల్ టెలివిజన్ గా ఎల్సీడీ, ఎల్ఈడిగా మారిపోయింది. దాంట్లో ఎన్ని ఛానల్స్ వస్తున్నాయో నేను మీకు చెప్పాల్సిన పని లేదు. మనం రిమోట్ కంట్రోల్ మన చేతిలో పెట్టుకుని ఉంటాం కానీ డిసైడ్ చేయడం మనకు చాలా కష్టం. అందుకనే ఇది కాసేపు, అది కాసేపు, ఈ టీవీ కాసేపు, జీ టీవీ కాసేపు, మా టీవీ కాసేపు, నా టీవీ కాసేపు, నీ టీవీ కాసేపు, హెచ్ఎం టీవీ కాసేపు, కే టీవీ కాసేపు, ఎంతసేపు ఆ టీవీ చూసినా మన హార్ట్ కి మాత్రం తృప్తి ఉండదు. మనం ఆ రిమోట్ కంట్రోల్ చేతుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాం కానీ మనకు మాత్రం చూడడం చేత ఏ రకమైనటువంటి మేలు కలగదు. ప్రతి విషయంలో కూడా చెప్పుకుంటూ పోతే చాలా కనిపిస్తాయి. కన్స్యూమబుల్ గూడ్స్, ఉదాహరణకు ఫోనే తీసుకోండి, ఫోన్ కొనాల్సి వచ్చినప్పుడు నోకియా ఉంది, ఎల్జీ ఉంది, శాంసంగ్ ఉంది, ఆ ప్రకారం ఇంకా చాలా వచ్చాయి. బ్లాక్ బెర్రీ వచ్చింది, ఐఫోన్ వచ్చింది, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. డెల్ కంపెనీ కూడా మొబైల్ ఫోన్స్ ని తయారు చేస్తుంది. ఏ ఫోన్ కొనాలి అదొక చాయిస్. రెవ్లాన్ కంపెనీ వారు, లిప్స్టిక్లు వాడే అమ్మాయిలకు ఇది తెలిసే ఉంటుంది, రెవ్లాన్ కంపెనీ ఈజ్ ఫేమస్ ఫర్ మేకింగ్ విమెన్స్ లిప్స్టిక్స్. ఇండియాలోనే, ఇండియన్ మార్కెట్ లోనికే రెవ్లాన్ కంపెనీ 150 రకాల లిప్స్టిక్లను ప్రవేశపెట్టింది. నెక్స్ట్ టైం మీరు లిప్స్టిక్ కొనడానికి పోతే మీరు ఆగి ఆలోచిస్తారనుకుంటాను ఏది కొనాలో. సో ఒక్కొక్కటి కూడా మనం గమనిస్తే చాలా రకాలైనటువంటి క్రిటికల్ డెసిషన్స్ మనం చేస్తూ ఉంటాం. కొన్ని తీర్మానాలు ముఖ్యమైనవి, కొన్ని తీర్మానాలు ముఖ్యమైనవి కావు. కొన్ని తీర్మానాలకు ఫలితాలు వెంటనే వస్తాయి, కొన్నింటికి తర్వాత వస్తాయి. కొన్ని తీర్మానాలు కేవలం భూమి మీద ఉన్నటువంటి జీవితానికే పరిమితమై ఉంటాయి, కానీ కొన్ని మాత్రం నిత్యత్వంతో ముడిపడి ఉంటాయి. ఇక్కడ నువ్వు చేసే తీర్మానం అక్కడ నీ నిత్యత్వం ఎట్లుంటుందో అది అప్పుడే డిసైడ్ చేస్తుంది. అందుకనే ప్రతి వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని తయారు చేసేటువంటి తీర్మానం విషయంలో ప్రవర్తించాలి. 5 కీలకమైనటువంటి తీర్మానాలు నేను మీ ముందు క్లుప్తంగా పెట్టి నా మెసేజ్ ముగిస్తాను. మీరు జాగ్రత్తగా ఆలకిస్తే మీకు అది తప్పకుండా మేలు చేస్తుందని భావిస్తున్నాను. బ్రిటన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ హెర్బర్ట్ ఆస్క్విత్ ఒకసారి ఒక రిచ్ ఫ్యామిలీకి ఇంటికి గెస్ట్ గా వెళ్ళినప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బట్లర్ వచ్చి ఆయన అడిగాడంట, సార్ మీరు టీ తాగుతారా, కాఫీ తాగుతారా, లేకపోతే పండు తింటారా, పీచ్ పండు తింటారా అని అడిగినప్పుడు టీ ప్లీజ్ అన్నాడు. సార్ సిలోనా, చైనా ఆర్ ఇండియా అని అడిగాడు. చైనా ప్లీజ్ అన్నాడు. సార్ లెమనా, మిల్కా, క్రీమ్ తోనా అన్నాడు. మిల్క్ ప్లీజ్ అన్నాడు. సార్ జెర్సియా, హెర్ఫోర్డా, షార్టానా అన్నాడు. ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక చాయ్ తాగడానికి అన్ని తీర్మానాలు చేయాల్సి వచ్చిందంటే ఇక మన జీవితంలో మనం నిత్యము చేయాల్సినటువంటి తీర్మానాల్లో ఎన్నిసార్లు మనం తికమక పడట్లేదు, ఎన్నిసార్లు మనం క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడిపోవట్లేదు, ఎన్నిసార్లు మనం జుట్టు పీక్కోవట్లేదు, గోర్లు కొరుక్కోవట్లేదు, ఎన్నిసార్లు ఏం చేయాలో దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ఏ దిక్కు ఆ దిక్కు అని మనం పరిగెట్టట్లేదు. ఆలోచించండి. సో తీర్మానాలు చాలా ముఖ్యమైనవి. అందుకనే బైబిల్లో దేవుడు వాటికి సంబంధించిన విషయాలు చాలా రాయించి పెట్టాడు. వాటన్నిటిలోనికి నేను వెళ్ళలేను, 5 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది మేజర్ చాయిస్ ఏంటంటే ద ప్రొఫెషన్ యు చూస్ ఫర్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్. నీ కొరకు నీవు ఎంపిక చేసుకునేటువంటి వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, సేవ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది నీవు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చినప్పుడు తీర్మానం చేయాలి. మామూలుగా మనుషులకు ఒక అలవాటు ఉంది, వారు పుట్టినప్పుడు వారికి ఊహ వచ్చినప్పుడు వారికి తోచింది వారు చేసే ప్రయత్నం చేస్తారు, పెద్దలు చెప్పిన దాన్ని చేసే ప్రయత్నం చేస్తారు, తల్లిదండ్రులు చెప్పిన దాన్ని చేసే ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఆ టైంలో వారున్నటువంటి సొసైటీలో దేనికి ఎక్కువ గిరాకీ ఉందో, ఏది బాగా పాపులర్ గా ఉందో ఆ ప్రొఫెషన్ లోనికి వెళ్ళిపోతారు. ఒక మాట మనం బైబిల్లో చదువుదాం, ఆదికాండం 2:15, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడు నరుణ్ణి తన పోలికలో తన స్వరూపమందు చేసిన తరువాత పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్ లో, ఈడెన్ గార్డెన్ లో వాడిని పెట్టిన తర్వాత దేవుడిని వారిని ఊరికే విడిచిపెట్టలేదు, సోమరిగా ఉంటూ తింటూ బతకమని చెప్పలేదు. కానీ ఆదాముకు ఒక పని దేవుడు నియమించాడు. మొట్టమొదటి ప్రొఫెషన్ ప్లానెట్ ఎర్త్ మీద ఏంటంటే ఫార్మింగ్, లేకపోతే గార్డెనింగ్ అని మీరు చెప్పొచ్చు. సో దాన్ని దేవుడే ఆదాముకి ఇచ్చాడు. ఆ ప్రకారం మీరు బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఒక వ్యక్తిని లోకానికి పంపినప్పుడు లోకంలో అతని జీవిత కాలంలో అతడు లేక ఆమె ఏ పని చేయాలో దేవుడు ముందుగానే నిర్ణయించినట్లు మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు దావీదును దేవుడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా నియమించాడు, యోసేపును ఐగుప్తుకు ప్రైమ్ మినిస్టర్ గా నియమించాడు, పౌలును అపోస్తలునిగా చేశాడు. ఆ ప్రకారం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, టైం లేదు కనుక నేను చెప్పట్లేదు. సో దేవుడు ఇచ్చినటువంటి పిలుపుకు వారు స్పందించినప్పుడు దేవుడు చూపినటువంటి పనుల్లోనికి వారు వెళ్ళారు. మనము ఒకేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒకేషన్ అనే పదము లాటిన్ పదము ఒకారే అనే పదము నుండి వచ్చింది. ఒకారే అంటే అర్థము కాల్, పిలుపు అని అర్థం. 2008 15th August నేషనల్ టీవీ NDTVలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది, జై జవాన్ అంటారు ఆ ప్రోగ్రామ్, హిందీ ప్రోగ్రామ్ అది. ఇండియన్ ఆర్మీతో సెలబ్రిటీస్ కాసేపు సమయం గడిపినప్పుడు పాటలు పాడతారు, మరి వారేసే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ మన ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్ మహేందర్ సింగ్ ధోని. ధోనిని వారు చాలా ప్రశ్నలు అడిగిన తర్వాత ఒక సైనికుడు సూటిగా ఒక ప్రశ్న అడిగాడు, ధోనిజీ ఆప్ క్రికెట్ క్యూ ఖేల్తే హో, మీరు క్రికెట్ ఎందుకు ఆడతారు అని అడిగినప్పుడు ధోని సింపుల్ గా ఆన్సర్ చెప్పాడు, భగవాన్ నే ముజే క్రికెట్ ఖేల్నే కే లియే బులాయా, దేవుడు నన్ను క్రికెట్ ఆడమని పిలిచాడు అన్నాడు. నౌ ధోని ఈ బైబిల్ ఎప్పుడు చదవలేదు, ధోని మన చర్చ్ లో ఎప్పుడు కూర్చోలేదు, ఇలాంటి బోధ ఎప్పుడు వినలేదు. నా ప్రాబ్లం ఏంటంటే ధోనికి తెలిసినటువంటి ఆ సింపుల్ కామన్ సెన్స్ చాలా మంది సో కాల్డ్ చర్చిల్లో ఉండేటువంటి క్రిస్టియన్లకు తెలియదు. దేవుడు ఒక వ్యక్తిని ఒక పనికి పిలుస్తాడు, దేవుడు ఒక వ్యక్తికి ఒక వృత్తిని అప్పగిస్తాడు అనేది, అది మనం తెలుసుకోగలిగితే చాలా బాగుండేది. మన ఇండియన్ క్రిస్టియానిటీలో మరి ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఒకప్పుడు నోబెల్ ప్రొఫెషన్స్ గా గుర్తింపబడినటువంటి టీచింగ్, నర్సింగ్, మనం అవి మన యొక్క ఇంటి దేవత అంటారు కదా, ఇంటి దేవత అంటారు, కుల దేవత అన్నట్టు మన ఇంటి వృత్తిగా మనం మార్చేసుకున్నాం. చాలా మంది మొన్నటిదాకా 10 ఇయర్స్ క్రితం వరకు కూడా ఏమయ్యేవారంటే అయితే టీచర్ అవుతారు లేకపోతే నర్స్ అవుతారు. తప్పు పట్టకండి, అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. సో అయితే ఇది అవుతారు లేకపోతే అది అవుతారు. మొదట్లో ఇవి సేవా రంగాలు కనుక ఎవరు వాటిలోనికి రావట్లేదు, ఎవరు దాన్ని చేయట్లేదు, మేము చేద్దామని మంచి ఉద్దేశంతో వచ్చారు. ఆ తర్వాత ఏమైపోయిందంటే రాను రాను మందెక్కువైతే మజ్జిగ పచ్చనైనట్లు వీళ్ళు కూడా ఆ యొక్క నోబుల్నెస్ దాంట్లో నుండి తీసేసి ఉట్టి ప్రొఫెషన్ గా చూడడం మొదలు పెట్టారు. మమ్మీ నర్స్ అయితే నేను కూడా నర్స్ అవ్వాలి, డాడీ టీచర్ అయితే నేను కూడా టీచర్ అవ్వాలి. ఆ తర్వాత ఇక ఇంజనీరింగ్ వచ్చింది, మెడికల్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ఐటీ వచ్చింది కనుక ఇక దాంట్లోనికి వెళ్ళడం మొదలు పెట్టారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏ ప్రొఫెషన్ అయినా ఎంచుకోండి, ప్రతి ప్రొఫెషన్ కి డిగ్నిటీ ఉంది. అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రొఫెషన్ లోనికి మీరు దేవుడి చేత పిలువబడుతున్నారా? ఎలా తెలుస్తుంది బ్రదర్? మీరు బైబిల్ చదివితే దేవుడు మనము గర్భములో పిండముగా ఉన్నప్పటి నుండి మనం చచ్చి పాడే మీదకి ఎక్కేంత వరకు మన లైఫ్ యొక్క బ్లూ ప్రింట్ అంతటిని కూడా ఆయన ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాడు. సో మీరు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏలకంగా పుట్టాలో, ఏ రంగుతో పుట్టాలో, ఏ హైటో, డిఎన్ఏ అంతా కూడా దేవుడు ఆల్రెడీ డిజైన్ చేశాడు. కనుక మీ ప్రొఫెషన్, మీ లైఫ్ లో సగం టైం ప్రొఫెషన్ కి ఇస్తారు, అది కూడా ఆల్రెడీ ఆయన ప్లాన్ చేసి పెట్టాడు. ఆయన అడిగితే ఆయన మనకు చెప్తాడు. ఇండియాలో విదేశాల్లో ఉన్నటువంటి రెండు విపరీతాలు ఏంటంటే, ఇక్కడ బుడ్డోడు బుడ్డా అయ్యే వరకు 60 ఏళ్ళు అయినా కూడా తల్లిదండ్రులే మేనేజ్ చేస్తుంటారు. ఒక పపెటియర్ గుప్పెట్లో పప్పెట్ ని పెట్టుకుని ఎట్లా ఆడిస్తుంటాడో అదే ప్రకారం తల్లిదండ్రులే డిక్టేట్ చేస్తూ ఉంటారు. అది ఒక ఎక్స్ట్రీమ్. అమెరికా అండ్ యూరోప్ పాశ్చాత్య దేశాల్లో 13 ఇయర్స్ వచ్చి టీనేజ్ రావగానే తల్లిదండ్రులు ఆ బిడ్డను బయటకు గెంటేసి ఇక నిన్ను నీవు మేనేజ్ చేసుకోమంటారు. అది ఎక్స్ట్రీము, ఇది ఎక్స్ట్రీము. తల్లిదండ్రులు బిడ్డల మేలు కోరుతారు కనుక వారి కోసం ప్రార్థించాలి, సలహాలు ఇవ్వాలి, ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలు వారి ముందు పెట్టాలి. తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరు కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు ప్రభువా నీ చిత్తము నా వృత్తి పట్ల నా ఉద్యోగం పట్ల ఏంటో నాకు తెలియచేయి అని కనుక్కున్నప్పుడు దేవుడు దాన్ని వారికి చూపిస్తాడు. 5 సింపుల్ సూత్రాలు మీ ముందు పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ వ్యక్తి ఏ వృత్తి చేసినా అతడు లేక ఆమె దాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి ఉండాలి. నీవు దాన్ని ఇష్టపడకుండా మరొకరు చేయమన్నందుకు నీవు చేస్తే నీకు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని, నీకిచ్చిన ఎబిలిటీని, నీకిచ్చినటువంటి టాలెంట్ ని, నీకిచ్చినటువంటి గిఫ్ట్ ని దాంట్లో నీవు పరిపూర్ణంగా వినియోగించలేవు. దేవుడికి మహిమ రాదు, మనిషికి మేలు రాదు. ఎందుకంటే మన ప్రొఫెషన్ మనల్ని మనము ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి ఒక అవుట్లెట్. మ్యూజిషియన్ ని మీరు అడగండి, మ్యూజిక్ ద్వారా తను తాను ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు. పోయట్ ని మీరు అడగండి, పోయట్రీ ద్వారా తను తాను ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు. ఆర్టిస్ట్ ని మీరు అడగండి, ఆర్టిస్ట్ తను తాను ఆర్ట్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు. సో దేవుడు మన ప్రొఫెషన్ ని మన ఎక్స్ప్రెషన్ లోకానికి ఇవ్వడానికి పెట్టాడు. మన ప్రొఫెషన్ మనకి ఇష్టమైంది లేకపోతే మనకు దాంట్లో ఎక్స్ప్రెషన్ ఉండదు, మిగిలేదంతా ఫ్రస్ట్రేషన్, కృంగుదల. అందుకనే చాలా మంది వారి పనుల్లో కుంటుబడిపోయారు. ప్రతి మనిషికి దేవుడు ఎంతో గొప్ప సత్తానిచ్చాడు, కానీ అందరూ రాణించలేకపోతున్నారు. నా ఇంటి పక్కన చిన్నప్పుడు ఒక చిన్న పాప పెరిగేది. ఆ బిడ్డను తల్లి ఎప్పుడు గోరుముద్దలు తినిపిస్తూ సంకనేసుకుని వచ్చినా చెప్పేది, ఇది పెద్దదైతే డాక్టర్ అవుతుంది, ఇది పెద్దదైతే డాక్టర్ అవుతుందని. అది ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మాతో చెప్పేది, మా మమ్మీ నన్ను డాక్టర్ అవ్వమంటుంది కానీ అంకుల్ నాకు యాక్టర్ అవ్వాలని ఉందని. సో మమ్మీ చెప్పమన్నది లేక మమ్మీ చేయమన్నది కొందరు చేస్తారు, డాడీ చేయమన్నది కొందరు చేస్తారు. కొంతమంది మమ్మీ డాడీలు ఎట్లా ఉంటారంటే, పాపం వాళ్ళు డాక్టర్లు అవ్వలేరు, వారు ఇంజనీర్ అవ్వలేరు, కనుక వారి పిల్లలనైనా వారి తరపున ఇంజనీర్లుగా డాక్టర్లుగా చేసి వీరి కోరిక తీర్చుకొని తృప్తి పడదామనుకుంటారు. అది తప్పు కాదు, కానీ దేవుడు దానికోసం నిన్ను డిజైన్ చేశాడా, దాంట్లోనికి నిన్ను పిలిచాడా అనేదే మొదటి ప్రయారిటీ. దాన్ని మనం విస్మరించడానికి వీల్లేదు. రెండవది, నీవు చేయగలిగిన దాన్ని చేయడానికి నీకు సత్తా ఉండాలి. నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయికి బాగా ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఇస్తే దాని గురించి ప్రిపేర్ అయ్యి గంట రెండు గంటల సేపు వక్తలాగా, ఒరేటర్ లాగా బోధిస్తాడు, దగదగా దాని గురించి మాట్లాడతాడు. అదే అబ్బాయి అనుకున్నాడు అనుకోండి, నాకు వక్తలాగా బోధించడం వచ్చు, నేను వకీల్ అయిపోతానని. వాడిని వకీల్ అవ్వనిస్తారా? ఎల్ఎల్బి ఎగ్జామ్ రాయాలి, వక్తలాగా మా వాదిస్తే సరిపోదు, బండ పుస్తకాలు, కేసులు స్టడీ చేసి చేసి ఓపికతో వాటిలో పాయింట్స్ నోట్ చేసుకున్న తర్వాత కానీ కోర్టుకు వచ్చి వాదించలేడు. ఇది లేకుండా ఇది మాత్రం ఉంది కనుక నేను ఇది అయిపోతాను అంటే అవ్వలేం. సో మన కేపబిలిటీ కూడా మనకు ఉండాలి. మూడవది, మనకున్న దాన్ని మనం చేయడానికి మనకు పర్మిషన్ ఉండాలి. నాకు తెలిసినటువంటి ఇంకొక యంగ్స్టర్ కి ఒక రేర్ టాలెంట్ ఉంది. ఏ గ్యాడ్జెట్ అయినా ఇవ్వండి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఇవ్వండి, లేకపోతే 2-వీలర్ ఇవ్వండి, కార్ ఇవ్వండి, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే దాన్ని గుర్తిస్తాడు, విప్పదీస్తాడు, బాగు చేస్తాడు, బిగిస్తాడు. వాడే ఒకవేళ అనుకున్నాడు అనుకోండి, అన్నింటినీ నేను చేస్తున్నాను, ఆఫ్టర్ ఆల్ మనిషి, వీడికి హార్ట్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా ఇప్పదీస్తాను, బాగు చేస్తాను, బిగిస్తానంటే వాడిని తీసుకుపోయి జైల్లో పెడతారు. ఎందుకు? వాడికి ఎంబీబీఎస్ లేదు, ఎంసీఐ సర్టిఫికేషన్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. సో ఇది మూడో విషయం. నాలుగోది ఏంటంటే, మనము చేసేటువంటి వృత్తి ద్వారా మనకు ఆదాయం కూడా ఉండాలి. మనం తిని బ్రతకాలి, మన కుటుంబాన్ని బ్రతికించుకోవాలి, కనుక ఆదాయం ఉండాలి. ఒకసారి నా మెసేజ్ విని ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయి తల్లిదండ్రులతో చెప్పాడంట, ఆ ఉపేందర్ బ్రదర్ చెప్పాడు, నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం, నేను ఆర్టిస్ట్ అయిపోతానని. ఆర్టిస్ట్ అయిపోయాడు, కొన్ని ఆర్ట్లు వేస్తున్నాడు, కానీ పాపం ఆయనకు అర్థం కాదు, ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో ఎవరు కొనడానికి ముందుకు రావట్లేదు. అందుకే నేను అంటాను, నీవు ఎంఎఫ్ హుసేన్ అయితే కోట్లు పెట్టి కొనడానికి జనాలు వస్తారు. నీవు మ్యూజిక్ అని మ్యూజిక్ వాయిస్ తో గిటారో లేకపోతే కీబోర్డో లేకపోతే డ్రమ్ కిట్టో పట్టుకొని తిరుగుతున్నప్పుడు నీకు సంపాదన లేకపోతే నీ తల్లిదండ్రుల మీదే నీవు ఆధారపడాల్సి వస్తే అది కూడా సరైనటువంటిది కాదు. ఏఆర్ రెహమాన్కి 5 కోట్లు ఇచ్చినట్టు నీకు 5 కోట్లు కాదు కదా, ఒక విడిచిన కోట్ కూడా ఇవ్వకపోవచ్చు జనాలు. సో నీకు దాంట్లో ఆదాయం ఉందా లేదా అనేది కూడా నువ్వు చూసుకోవాలి. ఇవన్నీ మనకు అర్థమయ్యే విషయాలు. మనకు అర్థం కానిది అవసరమైంది ఏంటంటే, మొదట దేవుడికి ప్రార్థనలో మనం అడిగి తెలుసుకోవాలి ఆయన చిత్తం ఏంటో. స్పష్టంగా ఆయన బయలుపరుస్తాడు, ఆయన మాట్లాడే దేవుడు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఆశ ఉండేది, పైలట్ అవ్వాలనుకున్నాను. ఆ రోజుల్లో హైదరాబాద్ లో ఫ్లయింగ్ క్లబ్ కి వెళ్ళి అడిగాను, పైలట్ ట్రైనింగ్ ఎంత ఖర్చు అంటే 4 లాక్స్ ప్లస్ అని చెప్పారు. అమ్మో, 4.5 లాక్స్ అంటే మా డాడీ కట్టరని చెప్పేసి ఆ కోరిక వదిలేసుకున్నాను. తర్వాత నా గ్రాడ్యుయేషన్ అప్పుడు ఎంబీఏ చేసి బిజినెస్ మ్యాగ్నెట్ అవుదాం అనుకున్నాను, కానీ డిగ్రీ అయిపోగానే దేవుడు నన్ను రక్షించి సేవకు పిలిచాడు, అది కూడా పక్కకి పోయింది. ఒక రోజు నేను దాని గురించి ఆలోచిస్తుంటే ప్రభు చెప్పాడు, నువ్వు పైలట్ అవ్వాలనుకున్నావు కదా, పైలట్ అయి ఉంటే ఏం చేసేవాడివి, ఒక సిటీ నుండి ఇంకొక సిటీకి, ఒక కంట్రీ నుండి ఇంకొక కంట్రీకి జనాలను తీసుకుని వచ్చేవాడివి నీ ఫ్లైట్ లో. కానీ ఇప్పుడు నేను నిన్ను స్పిరిచువల్ పైలట్ గా మార్చాను, ఈ లోకము నుండి పరలోకానికి నీవు ఆత్మల్ని తీసుకుని వస్తున్నావు, సంతోషించు అన్నప్పుడు నేను దేవుడికి స్తోత్రం అన్నాను. ఇంకో మాట దేవుడు చెప్పాడు, నీవు బిజినెస్ మ్యాగ్నెట్ అయి ఉంటే మామూలుగా కొన్ని రోజులు ఉండి తర్వాత మట్టిలో కలిసిపోయే ప్రొడక్ట్స్ ని తయారు చేసేవాడు, నేను నీకు ఇప్పుడు ఆత్మలనిచ్చాను, నిత్యము మనుషులతో వ్యవహరించి ఆత్మలను నా కొరకు సంపాదించే గొప్ప ఇటర్నల్ ప్రోడక్ట్ బిజినెస్ నీకు ఇచ్చాను సంతోషించన్నప్పుడు, అప్పటి నుండి ఇప్పటి వరకు 21 ఇయర్స్లో నేను ఎప్పుడు నేను ఇవాంజలిస్ట్ అయినందుకు బాధపడలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను నన్ను దేని కొరకు డిజైన్ చేశాడు ఆయనకే తెలుసు. ఆయన అడిగినప్పుడు ఆయన మనకు చూపిస్తాడు మనం చేయొచ్చు. నా దగ్గర ప్రపంచ ప్రముఖుల లిస్ట్ ఉంది, వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, వారు చేసిన ప్రొఫెషన్ ఏంటి, తర్వాత మార్పు చేసుకున్నటువంటి ప్రొఫెషన్ ఏంటి. మీరు చూస్తే పొంతన ఉండదు, కానీ వారు చెప్పింది ఏంటో తెలుసా, దీనికి మేము బలవంతాన ఈ క్వాలిఫికేషన్ సంపాదించాం, కొంతకాలం దానికి సరిపోయే పనిలో ఉన్నాం, కానీ దానికి మేము పుట్టలేదు అని మేము గ్రహించినప్పుడు, దాని కొరకు జన్మించలేదని గ్రహించినప్పుడు మా ఇష్టానుసారంగా మేము ఎంచుకున్నటువంటి ప్రొఫెషన్లోకి వచ్చాం, అందుకనే రాణించాం, అందుకనే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అయ్యాం, అందుకనే వరల్డ్ రినౌండ్ పర్సనాలిటీస్ గా మారామని చెప్పినటువంటి వారి లిస్ట్ నా దగ్గర ఉంది. ఒకవేళ మీరు చేసేటువంటిది మీకు నచ్చకపోతే, మీకు లోపల కృంగుదలగా ఉంటూ ఉంటే, మీ జీవితాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోవట్లేదని మీకు అనిపిస్తే, ఒక్క వారం రోజులు దేవుడి సన్నిధిలో ప్రార్థించండి, వీలైతే ఉపవాసం ఉండి అడగండి, దేవుడు మీకు చూపిస్తాడు అప్పుడు ఎంత అద్భుతంగా మీ మార్గాన్ని మారుస్తాడు. మీరు నాకు ఫోన్ చేసి చెప్తారు. రెండవది, ద పార్ట్నర్ యు చూస్ ఫర్ యువర్ సెల్ఫ్, నీ కొరకు నీవు ఏర్పాటు చేసుకునేటువంటి జీవిత భాగస్వామి. ఆదాముకు దేవుడు మొదట పన్నిచ్చాడు, 2:18లో ఆదికాండం, దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. సో మొదట పనిచ్చాడు, తర్వాత పత్నినిచ్చాడు. ఏమిచ్చాడు? మొదట పనిచ్చాడు, తర్వాత పత్నినిచ్చాడు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యంగ్ స్టార్స్ అనుకుంటే అనుకోండి, కానీ యంగ్స్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఫస్ట్ పని తర్వాతే పత్ని. చాలా మంది వచ్చి మమ్మీ డాడీలకు చెప్తుంటారు, పని పాట లేకుండా పారాసైట్స్ లాగా తల్లిదండ్రులు సంపాదించిందంతా పీకేసుకుంటూ అంటుంటారు ప్రేమించా. నేను అంటాను మమ్మీకి డాడీకి, ఒక్కటి గూబ గుయ్యం అనేటట్టు పగలగొట్టండి, అప్పుడు దిగుతుంది వాడికి. ఫస్ట్ పని తర్వాత పత్ని, అది దేవుడు బైబిల్లో పెట్టినటువంటి విధానం. సో మొదట మీరు మీ కాళ్ళ మీద నిలబడండి, ఆ తర్వాత మీరు ప్రార్థించండి, అప్పుడు దేవుడు మీకు ప్రేమ వివాహాన్ని నిర్ణయించుంటే అది జరుగుతుంది, పెద్దల వివాహాన్ని నిర్ణయించుంటే అది జరుగుతుంది. ఏ రకంగా జరిగినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వివాహం అనేది దేవుడు నియమించినటువంటి వ్యవస్థ. జీవిత భాగస్వామి దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మనకుండే మధుర అనుభూతులు, మన లైఫ్లో మనకుండేటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు మరో రకంగా రావు. ఆదాము గురించి ఒక మాట నాకు ఎంతో నచ్చింది, నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది, అదే 2:22లో ఈ మాట రాయబడింది, దేవుడు అవ్వను తయారు చేసిన తర్వాత నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. సో ఆదాము యొద్దకు, ఆదాము జీవిత భాగస్వామిని దేవుడే తీసుకుని వచ్చాడు. ఆదాము వివాహ విషయంలో దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఆదాము ఆదమర్చి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు ఆదాముకు లైఫ్ పార్ట్నర్ ని ఏర్పాటు చేశాడు. ఈనాడు చాలా మందికి ఎప్పుడు చూసినా చింతే, వయసు అయిపోతుంది పెళ్ళవ్వట్లేదని పిల్లకాయలు అంటారు, మా పిల్లలు ఇంకా పెళ్ళవట్లేదని పెద్దలు అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయును, ఆయన రైట్ టైంలో రైట్ పార్ట్నర్ తో నీ వివాహం చేయగలడు, చేస్తాడు. ఆయనకు నీవు అది అప్పగిస్తే అద్భుతం జరుగుతుంది. ఆదాముకు లేని ప్రాబ్లం మనకున్న ప్రాబ్లం కూడా చెప్తాను. నా దేవుడు స్త్రీని తయారు చేసినప్పుడు ఆదాము ముందు ఒకే స్త్రీని నిలబెట్టాడు, నలుగురిని నిలబెట్టలేదు. ఒకే ఈవ్ ఉంది, 4 ఈవులు లేరు. ఒకవేళ అనుకుందాం 4 ఈవుల్ని తెచ్చుంటే పరిస్థితి ఎట్లా ఉండేది, ఇటొక ఈవు అటొక ఈవ్ ఉంటే ఆదాము అడిగేవాడు ఈవ అనేవాడు. ఆదాంకు ఆ ప్రాబ్లం లేదు, ఒకే ఈవ్ ఉంది. హీబ్రూ మ్యానుస్క్రిప్ట్ లో మీరు చూస్తే నరు నుండి వచ్చింది కనుక నారి అన్నప్పుడు అక్కడ ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా, యహూ అన్నాడంట. ఎందుకంటే అంతవరకు అంత చక్కని బ్యూటీ క్వీన్ని చూడలా, చూసినవన్నీ కొండముచ్చలు, కుక్కలు, నక్కలు, ఈ ఏనుగులు ఇవే. సడన్ గా ఆయన లాంటి ఒక అందమైన సౌందర్యవతి ముందు నిలబడగానే యాహూ అన్నాడు. 2nd chapter అది, 3rd chapter కి అమ్మో అన్నాడు, అది వేరే స్టోరీ. కానీ మనకేంటంటే పెద్దలు సంబంధాలు తెస్తారు, మధ్యవర్తులు సంబంధాలు తెస్తారు, పాస్టర్లు సంబంధాలు తెస్తారు. మనం ఇది వీరిని చేసుకోవాలా, వారిని చేసుకోవాలా, వీరిని చేసుకోవాలా మనకు అర్థం కాదు. మామూలుగా 3 రకాలుగా వివాహ నిర్ణయాలు చేస్తూ ఉంటారు. మొట్టమొదటిది బ్యూటీ మీద ఆధారపడి చేసే నిర్ణయం. వీరి క్రైటీరియా ఏంటంటే అందమే, అందం ఉంటే చాలు, ఇంకేమున్నా లేకపోయినా పర్వాలేదు, బిలీవర్ అనే లేబుల్ అటకాయిస్తారు దానికి, అంతే. బిలీవర్ అయినా కాకపోయినా పర్వాలేదు, బిలీవర్ అని చెప్పుకుంటే చాలు, కానీ అందంగా ఉండాలి. ఒక యంగ్ డాక్టర్ నాకు చెప్పాడు,
అన్న నాకు ఒక అమ్మాయిని చూసి పెట్టండి. ఎలాంటి వ్యక్తి కావాలి? బిలీవర్ కావాలన్న. ఇంకా అంటే కొంచెం ఎర్రగా కుర్రగా బుర్రగా మంచిగా అని అన్నాడు. సో అంతే, అక్కడ దాకా ఆపేశాడు. వాళ్ళు అక్కొచ్చి చెప్పింది, వీడి చెప్పాడు కదా, క్లూ ఇచ్చాడు, అసలు సంగతి నేను చెప్తాను, వీడికి చాలా బ్యూటిఫుల్ వ్యక్తి అయితేనే పెళ్లి చేసుకుంటాడు, సో మీరు మామూలు సంబంధాలు చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి బ్రదర్ అని చెప్పింది. అందుకే నేను అంటాను, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎర్ర తోలుకి ఇచ్చినంత విలువ మనిషి సోలుకి ఇవ్వకపోతే మనకన్నా పెద్ద మూర్ఖులు ఇంకొకరు ఉండరు. బైబిల్లోనే ఒక మాట ఉంది, అందము మోసకరం. ఎందుకు? చాలాసార్లు లోపల ఉన్నటువంటి దోషాలు పై వేషంలో కనిపించకుండా పోతాయి. సో ఎంతో మంది నాకు తెలిసినటువంటి వారు, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఫ్యామిలీ సెమినార్స్ మేము చేస్తుంటాం కనుక, చాలామంది యవనస్తులు ఎక్కడ పప్పులో కాలేశారంటే పైన షేపును చూసి పెళ్లి చేసుకుంటారు, హనీమూన్ అయిన తర్వాత కళ్ళు తెరవబడతాయి గనక చేసుకున్నది మనిషి కాదు ఏప్ అని తెలుస్తుంది అప్పుడు. ఏపీఈ ఏప్. ఇంకా అప్పుడు ఏం చేస్తారు? అయ్యో పూర్ లిటిల్ మీ, అయ్యో నేనంత పేదోణ్ణి అని జాలి బిందులు ఇచ్చుకుంటూ తిరుగుతుంటారు. నా మీద జాలి పడండి, నా మీద జాలి పడండి, నా భార్య ఇట్ట, నా భర్త అట్ట అని. సౌందర్యం వ్యర్థం. పుట్టినప్పుడు నోట్లో పన్నుండదు, నెత్తిన జుట్టు ఉండదు. సచ్చే ముందు కూడా నోట్లో పన్నుండదు, నెత్తిన జుట్టు ఉండదు. మధ్యలో వస్తుంది, మధ్యలోనే పోతుంది. దానికి ఎంత, ఎందుకంత పాపు అంత అంటే ప్రయారిటీ మనం ఇవ్వాలి, ఒకసారి ఆలోచించండి. దేవుడు అందమైన వారిని చేశాడు, దేవుడికి స్తోత్రం. కానీ కేవలం అందానికే ప్రాధాన్యతనిచ్చి దాన్ని బట్టే పెళ్లి చేసుకోవటాను అండం మాత్రం తప్పు. సో ఆ ప్రకారం మనం చేయొద్దు. బ్యూటీకి మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, కానీ అది టాప్ ప్రయారిటీ కాదు. రెండవది ఏంటి? బ్రెయిన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. బ్రెయిన్స్కి ఇంపార్టెన్స్ అంటే మంచిగా చదివినటువంటి వారు. కంపాటబిలిటీ ఉండాలి, అంటే ఇద్దరికి కొన్ని విషయాలు సరితూగేటట్టు ఉండాలి, దాంట్లో ఏం తప్పు లేదు. కాకపోతే అదే ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను అనుకోవడం మాత్రం తప్పు. ఒక ట్రెండ్ ఉంది మనకు, ఏంటి, బిఎడ్ అయితే బిఎడ్ఏ కావాలి, ఎంఎడ్ అయితే ఎంఎడ్ఏ కావాలి, మరి డాక్టర్ అయితే డాక్టరే కావాలి, సిఏ అయితే సిఏనే కావాలి. అంతేకాకుండా దాంతోపాటు మరి ఇంకా కొన్ని ఉన్నాయి ప్రొఫెషన్స్, అవైతే అవే కావాలి. మా దగ్గరకు ఒక పెద్ద కుటుంబం వచ్చింది, చాలా పెద్ద ఉద్యోగస్తులు, భార్యాభర్తలు ఇద్దరు, మరి చాలా పెద్ద డినామినేషనల్ చర్చ్ నుండి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకున్న ముగ్గురు పిల్లలు అమెరికాలో ఉంటారు, మంచి హైలీ క్వాలిఫైడ్. సో చెప్పింది, ఈ అమ్మాయి, ఒకే అమ్మాయి, ఈ అమ్మాయికి ఇలాంటి అబ్బాయి కావాలి అని చెప్పిన తర్వాత అంటుంది, మా అమ్మాయి ఎంటెక్, సో మీరు కూడా ఎంటెక్ అండ్ హయ్యర్ అయితేనే చూడండి. అదే ప్రొఫెషన్ అండి, ఇంకేమన్నా పర్వాలేదంటే, లేదు లేదు ఎంటెక్కే కావాలండి. ఒకవేళ దేవుడు మీ అమ్మాయి కోసం ఎంటెక్ నిర్ణయించలేదు అనుకోండి, అప్పుడు అంటే లేదు ఎంటెక్కే కావాలి. నేను అనుకున్నాను మీకు ఎంత టెక్ ఉంది బాబు అని, ఎంటెక్కే కావాలి. ఇంకా పెళ్లి కాల, నాలుగేళ్ళు అవుతుంది ఎంటెక్తోనే ఉంది, కానీ పెళ్లి మాత్రం అవ్వట్లా. మళ్ళా ఇంకో వైపును ఫోన్ చేసి అంటుంటుంది, అమ్మాయికి 30 ఏళ్ళు దాటిపోతున్నాయి, అమ్మాయికి 30 ఏళ్ళు దాటిపోతున్నాయి, 30 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు దాటిపోయినా ఏ టెక్ పోయే వరకు దేవుడు నిర్ణయించినటువంటి వివాహం జరగదు. సో కొంతమంది ఆ ప్రకారం తమ దారిలో తప్పిపోతారు. ఒకవేళ దేవుడు చిత్తం అయితే ఇద్దరు మెడికల్ డాక్టర్స్ కలిసి పెళ్లి చేసుకుని మెడికల్ మిషనరీలుగా మారడం ఆయన చిత్తమైనప్పుడు ఆ ప్రకారం చేశారు. ఇద్దరు సేమ్ ప్రొఫెషన్ గలవారు పెళ్లి చేసుకుని దేవుడి చిత్తాన్ని మయంపరచడానికి వారు కూడా వాడబడ్డారు. అది కాదు అని నేను చెప్పట్లేదు, ఎక్సెప్షనల్ కేసెస్ అట్లా ఉంటాయి. కానీ ఈ వృత్తి ఉన్నవారిని, ఈ చదువు ఉన్నవారిని నేను చేసుకుంటాను అనడం మాత్రం, దాని మీద ఆధారపడడం మాత్రం తప్పు. నీవు ఒక వృత్తిని పెళ్లి చేసుకోవట్లేదు, నీవు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు, అది మర్చిపోవద్దు. మూడవది ఏంటంటే బౌంటీ మీద ఆధారపడి డిసైడ్ చేస్తారు. ఒకప్పుడు కట్నం ఎంత అనేవారు, ఇప్పుడు జీతం ఎంత అని అడుగుతున్నారు. కట్నం ఎంత? 3 సంవత్సరాల్లో వెళ్ళిపోతుంది అది. జీతం అయితే 30 ఏళ్ళు వస్తాయి, పర్క్ వస్తుంది, దాని తర్వాత పెన్షన్ కూడా వస్తుంది. సో జీతం ఉన్నటువంటి అమ్మాయి కోసమే చాలా మంది పాకులాడుతూ ఉంటారు. అమెరికా నుండి మాకు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, నేను వేరే ఫోన్ మీద ఉంటే నా భార్యకి ఇచ్చేసాను ఫోన్, నా భార్యతో చెప్పాడంట, అక్క ప్లీజ్ నాకు ఒక మంచి అమ్మాయిని చూడండి, అమ్మాయికి ఇది ఉండాలి. సరే దాని తర్వాత ఏంటి అంటే బిఎస్సి నర్స్ అయి ఉండాలి అన్నాడు. ఎందుకు? బిఎస్సి నర్సే కావాలి, ఇంకెవ్వరూ వద్దన్నాడు. ఎందుకంటే తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే అమెరికాలో ఆ టైంలో బిఎస్సి నర్సులకు గిరాకీ ఎక్కువ, వెంటనే ఉద్యోగం వస్తుంది, మంచిగా డాలర్లు వస్తాయి. సో మనోడికి బిఎస్సి నర్సే కావాలి. నేను చెప్పాను నెక్స్ట్ టైం మళ్ళీ నీకు ఫోన్ చేస్తాడు, వాడికి ఒక మాట చెప్పు. ఏంటా మాట? నీకు లాలించే పాలించే భార్య వద్దు, నీకు పాలిచ్చే బర్రె కావాలి, చేసుకో అని చెప్పమని చెప్పాను. ఎందుకంటే కొంతమంది భాగస్వామిని ఎట్లా చూస్తున్నారంటే జీతం సంపాదించేటువంటి ఒక యంత్రంగా, మనీ మేకింగ్ మెషిన్ గానే చూస్తున్నారు, కానీ దేవుడు పెట్టినటువంటి రీతిలో చూడట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే అనేకుల జీవితాల ద్వారా దేవుడు ఎన్నో పాఠాలు మనకు నేర్పించాడు. సొలొమోను మహామేధావి, కానీ తప్పుడు వ్యక్తులను జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు, కనుకనే పూర్తిగా లైఫ్ లో దిగజారి పోవాల్సి వచ్చింది. అబిగయేలు సౌందర్యవతి, సమయస్ఫూర్తి కలిగినటువంటి స్త్రీ, మరి ఆమె పెద్దలే చేసుండొచ్చు, మొరటు మూర్ఖువాడైనటువంటి నాబాలు సేవకులకు ఇచ్చి చేశారు. వాడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. దేవుడి కృప ఈమె మీద ఉంది కనుక ఈమె ప్రాణాలతో బయటపడింది. చాలా సందర్భాల్లో మనుషులు తప్పుడు నిర్ణయాలు చేసి జీవితం అంతా ఏడ్చారు. మ్యారేజ్ అనేది ఒకే ఒకసారి చేసేటువంటి డెసిషన్. దాంట్లో మనం ఎప్పుడూ తప్పులు చేయకూడదు. జాన్ వెస్లీ లాంటి మహాభక్తుడు కూడా పొరపాటున ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు పెద్ద సభలో ఆయన్ని ఆమె దూషించినప్పుడు ఆయన పరువు పోయింది. మరొకసారి వేల మంది ముందు ఆయన జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోయే ప్రయత్నం చేసింది. ఆ ప్రకారం ఎన్నో తిప్పలు పెడితే ఆయన ఇంట్లో ఉండడం మానేసి ఎంతసేపు గుర్రం ఎక్కి బయట వేరే వేరే ప్రాంతాల్లో బోధ చేసుకుంటూ తిరిగేవాడు. 7 సంవత్సరాలు ఆయనకు ఈ గొప్ప స్త్రీతో వేదన. 7 సంవత్సరాల తర్వాత దేవుడు ఆమెను తీసేసుకున్నాడు. జాన్ వెస్లీ గ్రేట్ ట్రిబులేషన్ అయిపోయింది. మీ లైఫ్లో మీరు సరైనటువంటి తీర్మానం తీసుకున్నప్పుడు ఆనందించేది మీరే, ఆశీర్వదింపబడేది మీరే, అది తీసుకోకపోతే అధ్వాన్నం అయిపోయేది కూడా మీరే. సో జీవితంలో జీవిత భాగస్వామి విషయంలో ఎప్పుడు జాగ్రత్త వహించండి. కార్నల్ సెన్స్తో డిసైడ్ చేయొద్దు, కామన్ సెన్స్తో డిసైడ్ చేయండి. ఐ సైట్ మీద ఆధారపడొద్దు, ఇన్ సైట్ మీద ఆధారపడండి. దేవుణ్ణి అడగండి, ఆయన ఏకాంగులను సంసారులుగా చేస్తాడు. నీ కొరకు నిర్ణయించినటువంటి వ్యక్తిని నీకు తెచ్చిస్తాడు. నాకు 30 ఏళ్ల వరకు పెళ్లి కాలేదు, 30th ఇయర్ లో నాకు పెళ్ళయింది. నేను 23 ఇయర్స్ గా రక్షింపబడ్డాను, 24 ఇయర్స్ నుండే దేవుడి వాక్యం చెప్పేవాడిని. అప్పుడు నాకు జుట్టు తెల్లగా లేదు, నల్లగా ఉండేది, ఇంకా బాగా ఉండేది. సో ఇంకా కొంచెం బాగా ఉండేవాడిని అనమాట. ఇప్పుడు వయసు పడిపోయింది కనుక కొంత బాగాలేను. సో అప్పుడు నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడికి పోయి మెసేజ్ ఇచ్చి అయిపోగానే ఒక ప్రపోజల్ వచ్చేది, బ్రదర్ ఫలానా వారండి, వారికి అమ్మాయి ఉందండి, సో అండి సో అండి. అయితే వాట్ షుడ్ ఐ డూ? సో ఇక నేను మీటింగ్కి పోవాలన్నప్పుడు 2 ప్రార్థనలు చేసేవాడిని, ప్రభువా నాకు ఆత్మలనే ఇవ్వు, అమ్మాయిల ప్రపోజల్లు వద్దు అని. సో ఎక్కడికి పోయినాక, పాస్టర్ గారు మా అమ్మాయి ఉందండి, లేకపోతే పెద్దలు మా అమ్మాయి ఉందండి, ఎందుకంటే నేను ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్నప్పుడు. సో ఆ ప్రకారం కాదు, నేను దేవుడి కోసమే ఆగాను. దేవుడి టైంలో 30th ఇయర్లో దేవుడు నాకు చక్కని భార్యనిచ్చాడు. అలాంటి భార్య ప్రపంచమంతా ఎతుకొచ్చినా నాకు ఎక్కడా దొరకదు. సో ఐ ట్రూలీ ప్రైజ్ గాడ్ ఫర్ మై వైఫ్. ఎందుకంటే నాకన్నా ఎక్కువ చదివినా, నాకన్నా చాలా మంచిదైనా, నాకు మినిస్ట్రీలో ఫ్యామిలీలో అన్నింటిలో నా వెన్నుముకలాగా ఉండి అన్నింటిలో నాకు ఎంతగానో సహకరిస్తోంది. సో అలా మన టైంలో మనం దేవుడి మీద ఆధారపడిన అప్పుడు ఆయన చక్కని వ్యక్తుల్ని మనకిస్తాడు. 3వది, ద ప్లేస్ యు చూస్ టు లివ్. నీవు ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం. ఆదామబ్బులు పాపం చేసిన తర్వాత దేవుడు వారిని ఏదేను వనంలో నుండి బయటికి పంపించేశాడు. ఆదికాండం 3:24లో మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. వారు బయటికి వెళ్ళిన తర్వాత ఒక చోట నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అబ్రహామును దేవుడు ఊర్ అనేటువంటి ప్రాంతం నుండి కనానుకు పిలిచినప్పుడు అబ్రహాం బయలుదేరాడు, ఆయనతో పాటు లోతు కూడా బయలుదేరాడు. లోతు సొదోమకు ఆకర్షింపబడి అక్కడ ఉండిపోయాడు. అబ్రహాం మాత్రం హెబ్రోన్ లో మమ్రే దగ్గర తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము దేవుడితో సహవాసంలో ఉన్నాడు, లోతు మాత్రము దేవుడు అంటే గిట్టినటువంటి దుష్టుల మధ్యలోనికి వెళ్ళిపోయి అక్కడ తన జీవితాన్ని తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుండి దేవుడు బయటకు తీసుకుని వచ్చినప్పుడు 12 గోత్రాలకు ఆయన ఒక ప్లాన్ కూడా ఇచ్చాడు మోషేకి. ఏ గోత్రం ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలో, గుడారాలు ఎక్కడ వేసుకోవాలో ఆయన చెప్పాడు. ఆ ప్రకారమే వారు వేసుకుంటూ వచ్చారు. Acts 17:27 మీరు చదివితే, ప్రతి మనిషి రక్షణ పొందడానికి ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ప్రతి మనిషి నివసించడానికి ఒక నివాసపు పొలి మేరలను కూడా దేవుడు పెట్టాడు. అంటే మన రెసిడెన్షియల్ బౌండరీస్ ని కూడా దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టాడు. ఆ ప్రకారం దేవుడు పెట్టడానికి కారణం ఏంటి? కొంతమంది నాతో అంటుంటారు, మేము ఎందుకు ఇండియన్ అయి పుట్టామో, అమెరికన్ అయి పుట్టింటే ఎంత బాగుండు అని. అది ఇట్స్ నాట్ ఎ మిస్టేక్. గాడ్ వాంటెడ్లీ మేడ్ యూ టు బి బోర్న్ యాజ్ అన్ ఇండియన్. దేవుడు కావాలనే నేను ఇండియాలో పుట్టించాడు. ఇండియాలో నీవు చేయాల్సిన పని నీకు ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకు దేవుడు 5 దేశాల్లో ఉండే యోగ్యతనిచ్చాడు. హాంకాంగ్లో పనిచేశాను, సింగపూర్లో ఉన్నాను, కెనడాకి పిఆర్ వచ్చింది, ఆస్ట్రేలియా అమెరికాలో ఉద్యోగాలు వచ్చాయి. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు హైందవ కుటుంబం నుండి రక్షింపబడ్డావు, నువ్వు నా కొరకు ఇండియాలోనే ఉండాలి, హైదరాబాద్లోనే ఉండాలి. సో నేను నా భార్య ప్రార్థన చేశాను. నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, నా అత్తమామలు ఒప్పుకోలేదు, నాకు పరిచయం ఉన్నటువంటి స్నేహితులు కూడా ఒప్పుకోలేదు. అందరూ విదేశాలకు వెళ్ళిపోతుంటే మీరు స్వదేశానికి వస్తానంటారు ఏంటి అన్నప్పుడు నేను ఒకటే ఒక మాట చెప్పాను, నా దేవుడు నన్ను స్వదేశానికి వెళ్ళిపోమంటున్నాడు, నేను వచ్చేస్తున్నాను. సో 11 ఇయర్స్ బ్యాక్ మేము ఆ డిసైడ్ చేసిన తర్వాత వెనక్కి వచ్చేసాం. అప్పటి నుండి మా లైఫ్లో మేము ఆధ్యాత్మికంగా ఎదగడమే కాకుండా మా పరిచర్య కూడా 10 మందికి ఫలభరితంగా దేవుడు చేశాడు. అప్పుడు మాకున్నంత సంపాదన ఇప్పుడు మాకు లేదు, అప్పుడున్న సౌకర్యాలు మాకు ఇప్పుడు లేవు, కానీ అప్పుడు లేని సంతృప్తి ఇప్పుడు మాకుంది, అప్పుడు లేని సంతోషం ఇప్పుడు మాకుంది, అప్పుడు మేము ఎరుగునటువంటి విషయాలు ఇప్పుడు దేవుడు వాక్యంలో మాకు నేర్పిస్తున్నాడు. సో దీనికన్నా అది గొప్ప కాదని నేను అనుకుంటాను. కనుక బల్ల బుద్ధి మరి నేను చెప్తాను, మీరు దేవుణ్ణి అడిగి ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకోమన్నాడో అక్కడ మీరు మీరు నివాసం ఏర్పాటు చేసుకోవడం మంచిది. మనకు చాలా మందికి విదేశాలంటే క్రేజు మోజు, సో అక్కడికి వెళ్ళిపోదామని పడిగాపులు కాస్తూ ఉంటారు, ఫోర్జరీలు చేస్తారు, దొంగ సర్టిఫికెట్లు పెడతారు, నానా రకాలుగా తిప్పలు పడతారు. దేవుడు నిర్ణయించినటువంటి ప్లేస్లోనే మీరు ప్రాస్పర్ అవుతారు. కొన్ని ప్లేసులకు మీరు వెళ్ళినప్పుడు మీ శరీరం ప్రాస్పెరిటీ కలిగి ఉండొచ్చు, మీకు మంచి జీతం ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి హోదా ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ మీకు ఉండొచ్చు, కానీ మోరలీ అంటే నైతికంగా మీరు దిగజారిపోతూ ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నా కూడా శుద్ధ దండుగా. సో దేవుడు ఏమన్నాడు, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలి. సో మనము మొట్టమొదట ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే, స్పిరిచువల్ గా నేను స్టాండర్డ్ లైఫ్ ని మెయింటైన్ చేయగలుగుతున్నానా. కొంతమంది వారి సహవాసం విడిచి వెళ్ళిపోతారు, వారి సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారు, అక్కడ సహవాసం కానీ సంఘం కానీ ఉండదు, కానీ అక్కడికి పోయి పనిచేసుకుంటూ బతుకుతారు. సో వారి బ్రతికేమైపోయింది, కేవలం హ్యాండ్ టు మౌత్ వచ్చింది, బ్యాంకులో వేసుకుంటారు, కొనుక్కుంటారు, వండుకుంటారు, తింటారు, పంటారు, మళ్ళా లేస్తారు, ఒక రోజున ఫుల్గా పండుకుంటారు, అయిపోయింది లైఫ్ స్టోరీ. అదేనా దేవుడు దానికోసమైనా మనల్ని సృష్టించి లోకానికి పంపింది, దానికోసమైనా మన కోసం వచ్చి సిలువలో తన ప్రశస్త రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నిన్ను నన్ను విమోచించి తన సొత్తుగా ప్రకటించింది? దానికోసం కానే కాదు, మనం ఎప్పుడు లైఫ్లో జీతం కోసం బ్రతకొద్దు, లైఫ్లో జీవితాన్ని సాధించడం కోసం మనం బ్రతకాలి. ఆ ప్రకారము దీన్నే హయ్యర్ లైఫ్ అంటారు, డీపర్ లైఫ్ అంటారు. మామూలుగా అయితే సర్వైవల్ లెవెల్లో నామకార్థంగా బ్రతికేటువంటి బ్రతుకు చాలా మంది బ్రతుకుతారు, యేసుక్రీస్తుకు అది ఇష్టం లేదు. ఆ లెవెల్ నుండి మీరు పై లెవెల్కి రావడానికి దేవుడి మీటింగులు పెట్టాడని నేను అనుకుంటున్నాను. సో ప్రభువును అడగండి. మెఫీబోషెతు లోదెబార్ లో బ్రతికేవాడంట. లోదెబార్ అంటే డ్రై ప్లేస్, ఎండిపోయిన స్థలం అని అర్థం. అక్కడ అతనికి ఏమీ లేదు, ఏం తిన్నాడో, ఎలా బతికాడో, ఎలాంటి జీవితాన్ని జీవించాడో మెఫీబోషెతు దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేస్తే కుమిలిపోతూ కన్నీరుతో చెప్తాడు. కానీ ఒక రోజున దావీదు అతని గురించి వాకాబు చేసి అతన్ని పిలిపించినప్పుడు, ఇక అప్పటి నుండి తాను చచ్చిపోయేంత వరకు దావీదు యొక్క ప్యాలెస్ లో, దావీదు యొక్క డైనింగ్ టేబుల్ దగ్గర ఎవ్రీడే కింగ్స్ ఫుడ్, కింగ్స్ డ్రింక్ మెఫీబోషెత్కి దేవుడు ఇచ్చాడు. సో దేవుడు అంటున్నాడు, మీరు ఎక్కడో దిక్కుమాల లోదెబార్లో బతకొద్దు, మీరు నా సన్నిధిలో, నా సహవాసంలో, నా యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిలో మీరు ఉండాలి, వర్ధిల్లాలి అని ప్రభు చెప్తున్నాడు. ప్రపంచము ఇంతవరకు చూడనటువంటి గ్రేట్ గిటారిస్ట్ ఎల్విస్ ప్రెస్లీ, ఆయన లాంటి గిటారిస్ట్ పుట్టడు అని కూడా అంటారు, రాక్ అండ్ రోల్ కింగ్ గా పేరుగాంచాడు. ఆయన క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాడు, చర్చిలో పెరిగాడు, 16 ఇయర్స్ వచ్చేంత వరకు గాస్పల్ సాంగ్స్ చక్కగా పాడేవాడు, గిటార్ వాయించేవాడు. హాలీవుడ్ ఆయన టాలెంట్ ని గుర్తించి ఆయన్ని లాగేసుకున్నప్పుడు ఆ లోక సంబంధమైనటువంటి పాటలు, సాతాను పాటలు పాడడం మొదలుపెట్టాడు. బాగా డబ్బు వచ్చింది, అందుగతలందరూ చుట్టూ మూగారు, అలవాట్లన్నీ పెరిగిపోయాయి, డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. ఒక రోజున 42 ఇయర్స్ అప్పుడు హృదయం అంతా చాలా శూన్యంగా వేదనగా అనిపించినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత సండే ఈవినింగ్ సర్వీస్ కు వచ్చాడు. ఆ సర్వీస్ లో ఒక ఆయన పాస్టర్ టామీ బార్నెట్ ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన వాక్యం చెప్పినప్పుడు ఈయన హృదయం వేడెక్కింది. అయిపోయిన తర్వాత కన్నీళ్లతో పాస్టర్ ముందు నిలబడి అన్నాడంట, నాకు గుర్తొచ్చింది నా చిన్నతనం, దేవుడి సన్నిధిలో ఎంతో చక్కగా సువార్త గీతాలు పాడేవాడిని, గిటార్ ప్రభు కోసం వాయించేవాడిని, ఇప్పుడంతా కూడా సాతాను కోసం సమర్పించేశాను, అందుకే నా బతికి ఇట్లా అయిపోయింది, ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి వస్తే రాణిస్తాడా అని ప్రశ్నించాడంట. ఆ టామీ బార్నెట్ చెప్పాడు, ఎల్విస్ నువ్వు ఎంత వెనక్కి పోయినా పర్వాలేదు, గాడ్ ఈజ్ ఆల్వేస్ కంపాషనెట్, నువ్వు వెనక్కి వస్తే ఆయన నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను మారుస్తాడు, నీ టాలెంట్ ఆయన కోసం వాడుకుంటాడు. డోంట్ లివ్ ఫర్ ద డెవిల్, గివ్ యువర్ స్ట్రెంగ్త్ యువర్ టాలెంట్ టు గాడ్, కమ్ అవే ఫ్రమ్ హాలీవుడ్ అని చెప్పాడు. ఎస్ ఐ విల్ కమ్ అని అన్నాడు. కానీ అదే వారం ఆయనకు $1.8 మిలియన్ కొత్త ఆల్బమ్ ఆఫర్ వస్తే కాదని లేకపోయాడు. ఆ పని చేస్తున్న ఆ నెలలోనే ఎల్విస్ ప్రెస్లీ చచ్చిపోయాడు. ప్రతి సంవత్సరం అమెరికాకు ఎల్విస్ ప్రెస్లీ ఇంటిని చూడడానికి ప్రపంచమంతటి నుండి 500,000 మంది టూరిస్టులు వస్తారు. అవన్నీ చూసిన తర్వాత పోయే వారిలో చాలా మందిని మీరు చూస్తే చాలా మంది నిట్టూర్పు విడిచిపోతారు. చాలా మంది అంటారు, అయ్యో ఎంత మంచిగా వరల్డ్ ఫేమస్ అయ్యాడు కానీ లైఫ్ ఎంత అధ్వానంగా ముగిసిపోయింది, అయ్యో ఎల్విస్ ఎల్విస్ అనుకుంటూ పెదవి విరుపులు విడుచుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి గతికి ఎల్విస్ ప్రెస్లీ రావడానికి కారణం ఏంటంటే, హీ చోస్ టు లివ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్. దేవుడు ఆశీర్వదించినటువంటి, దేవుడి యొక్క దీవెన లేనటువంటి స్థలంలో ఉన్నాడు. నాలుగవది ఏంటంటే, మన పర్పస్, మన లైఫ్ కోసం మనం ఎంపిక చేసుకునే పర్పస్. ప్రతి మనిషికి ఒక ఉద్దేశం ఉంది. మీరు సామెతలు 16:4 చదివితే, దేవుడు ప్రతి దానిని దాని పని కొరకు నియమించను అని బైబుల్ చెప్తోంది. సో దేవుడి యొక్క లోకంలో సమస్తానికి ఒక ఉద్దేశం ఉంది. ఈ మైక్ ఒక ఉద్దేశం ఉంది, ఆ కెమెరాకు ఒక ఉద్దేశం ఉంది, ఆ కుర్చీ లకు ఉద్దేశం ఉంది. అదే ప్రకారం మనకు కూడా ఒక ఉద్దేశం ఉంది. మనం పుట్టింది తినడానికి, తాగడానికి, తందనాలు ఆడడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి, వారిని పెంచి వారిని పెద్ద చేసి వారి పిల్లలు మరి వారి పెళ్లి చేయడానికి, ఒక రోజు చచ్చిపోవడానికి కానీ కాదు, మనం దేవుని కొరకు ఒక ఉద్దేశంతో బ్రతకడానికి లోకంలోనికి వచ్చాం. అపొస్తల కార్యములు 13 ఈ మాట స్వయంగా దేవుడే సాక్ష్యముగా ఇచ్చాడు దావీదు గురించి. ఎంతో అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తాం 22వ వచనంలో. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చను. దావీదు ఎలాంటి వాడో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అతడు నా ఇష్టాన్ని అనుసరిస్తాడు, అతడు నా చిత్తాన్ని గ్రహిస్తాడు, దాన్నే జరిగిస్తాడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. సో దావీదు యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశమే దావీదు ఉద్దేశం. దావీదు ఎందుకు బ్రతికాడు? దేవుని కోసం బ్రతికాడు. అండ్ తర్వాత 36లో అంటాడు, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి. నా ప్రియ యంగ్ సిస్టర్, నా ప్రియ యంగ్ మిస్టర్, మీరిద్దరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ మీ తరానికి సేవ చేయడానికి దేవుడు మీకు ఇచ్చాడు. మీలో ఊపిరి ఉంది, మీ గుండె కొట్టుకుంటుంది, మీ నాడి పలుకుతుంది, మీరు ఇంకా అక్కడ బతికి కుర్చీలో కూర్చున్నారంటే అది దేవుడి యొక్క కనికరం, దేవుడి యొక్క కృప. దేవుడు దాన్ని మీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? మీ ఉద్దేశాల కొరకు, మీ ఇష్టాల కొరకు, మీ కోరికల కొరకు కాదు, తన ఉద్దేశం కొరకు, తన ఇష్టం కొరకు, తన కోరికలను మీరు నెరవేర్చట కొరకు. మీ వాటిని మీరు చేసుకుంటే మీకు ఎప్పుడు సంతోషం సంతృప్తి ఉండదు, ఎప్పుడు శూన్యంలోనే బతకాల్సి వస్తుంది. ఆయన ఉద్దేశాలు, ఆయన కోరికలు మీరు నెరవేరుస్తున్నప్పుడు మీరు ఎప్పుడు ఊహించినంత గొప్ప ఆనందం మీకు కలుగుతుంది. నాకు ఇప్పుడు 44 ఇయర్స్, నా 44 ఇయర్స్ లో 23 ఇయర్స్ నేను నా బతుకు నా ఇష్టానుసారంగా బతికాను. ఈ 21 ఇయర్స్ దేవుడి ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చుకున్నాను. నా 23 ఇయర్స్ లో లేనటువంటి గొప్ప ఆనందము, గొప్ప సమాధానము, గొప్ప సంతృప్తి ఈ 21 ఇయర్స్ లో దేవుడు నాకు ఇచ్చాడు. సో దేవుడిచ్చింది, నేను తెచ్చుకున్న దాన్ని పోల్చుకుంటే ఇది బూడిదే, ఇది బంగారం, అంత గొప్ప వ్యత్యాసం కలిగింది. అందుకే నేను చెప్తున్నాను, మీరు దేవుడి వాక్యానికి విలువనివ్వడం నేర్చుకోండి, దేవుడు చెప్పినటువంటిది సత్యమని గ్రహించండి, అప్పుడు మీ లైఫ్ లో నిజమైనటువంటి నిత్యమైనటువంటి మేలు మీరు పొందుతారు. సో ఒక పర్పస్ మనకుంది. చాలా మంది లైఫ్ లో ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? టాలెంట్ లేక కాదు, ఒక పర్పస్ లేక. రెండు రకాలుగా మనిషి జీవిస్తాడు. కొంతమంది ఏమో ప్యాషన్ డ్రివెన్ లైఫ్, ఉద్రేక పూరితమైనటువంటి జీవితం. కొంతమంది ఏమో పర్పస్ డ్రివెన్ లైఫ్, అంటే ఉద్దేశపూర్వకమైనటువంటి జీవితం. సొలొమోను మరి ఉద్రేక పూరితునిగా బ్రతికాడు, యోసేపు ఏమో ఉద్దేశ పూరితునిగా బ్రతికాడు. రెండు రకాల జీవితాలు మనకు కనిపిస్తున్నాయి. ఈయనకు ఎన్నో ఉన్నా అన్ని కోల్పోయాడు, ఈయనకు ఏమీ లేకున్నా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చాడు. నీవే రకంగా బ్రతుకుతున్నావు? ఉద్రేక పూరితునిగా బ్రతుకుతున్నావా, లేకపోతే ఉద్దేశము కలిగి బ్రతుకుతున్నావా? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. ఇద్దరు ఒకే పేరు గలవారు రెండు టెస్టమెంట్ లో మనకు కనిపిస్తారు. వారిద్దరి పేర్లు ఒకటే, సౌలు. వారిద్దరూ ఒకే గోత్రము నుండి వచ్చారు, బెన్యామీను. ఒక ఆయనేమో ఎత్తుగా ఉంటాడు, ఒక ఆయనేమో పొట్టిగా ఉంటాడు. ఒక ఆయన రాజయ్యాడు, ఒక ఆయన అపోస్తలుడయ్యాడు. ఒక ఆయన శరీర సంబంధి, ఒక ఆయన ఆత్మ సంబంధి. ఒకటి మీదకి దేవుడి అనుగ్రహం వచ్చి తర్వాత ఆగ్రహం వచ్చింది, ఇంకొకటి మీదకి దేవుడి ఆగ్రహం దిగి ఆ తర్వాత అనుగ్రహంగా మారింది. వీడేమో స్వార్థంతో తన కోసం బ్రతికాడు, ఈయనేమో సమర్పణతో యేసుక్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని బ్రతికాడు. ఈయనకేమో ఈర్ష్య ద్వేషాలు, ఈయనకేమో అవేవి లేవు, ఎందుకంటే సిలువ వేయబడ్డాడు. ఈయనేమో అంతా కోల్పోయి భ్రష్టుడిగా మిగిలాడు, ఈయన అంతా దేవుడికి ఇచ్చేసి అన్నిటినీ పొందుకొని గొప్ప భక్తుడయ్యాడు. ఇద్దరికి ఒకే పేరు, ఇద్దరిది ఒకే గోత్రం, ఇద్దరిది ఒకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కానీ ఇద్దరివి రెండు డిఫరెంట్ డెస్టినేషన్స్. ఒకడేమో ప్యాషన్ డ్రివెన్, మరొకడేమో పర్పస్ డ్రివెన్. మరి మీరు ఏ రకంగా డ్రైవ్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ మీ జీవితం గురించి మీరు ఆలోచించుకోండి. ఒక సింపుల్ ప్రశ్న నేను మిమ్మల్ని అడిగి నా లాస్ట్ పాయింట్లోనికి నేను వెళ్ళిపోతాను. లూసియానో పావరోటి అనేటువంటి ఒక వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్, చిన్నప్పుడు యవనంలో ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి అడిగాడు, డాడీ నేను సింగర్ అవ్వాలా లేకపోతే మ్యూజిక్ కంపోజర్ అవ్వాలా, విద్వాంసుని అవ్వాలని అడిగినప్పుడు ఆయన చెప్పాడంట, లైఫ్లో ఒకే కుర్చీలో కూర్చోవడం మంచిది, రెండు కుర్చీల్లో నీవు కూర్చునే ప్రయత్నం చేస్తే మధ్యలో పడతావని. సో ఒకదాన్నే నీవు ఎంపిక చేసుకొని దానికోసం సాధన చేయమన్నప్పుడు 14 సంవత్సరాలు సాధన చేసి సంగీత విద్వాంసుడయ్యాడు. లూసియానో కూడా అనేది ఒకటే, ఆల్వేస్ మీరు ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా, మీరు ఏం చేస్తున్నా, లైఫ్ లో ఒకే కుర్చీలో కూర్చునే ప్రయత్నం చేయండి, రెండిట్లో కూర్చునే ప్రయత్నం చేస్తే పడతారు. నేను మీలో ఎవరైనా ఇక్కడ రెండు కుర్చీలు వేసి రా, ఆ రెండు కుర్చీల్లో మీరు కూర్చోగలిగితే 1000 రూపాయలు ఇస్తా. మీరు రెండు కుర్చీలు పక్క పక్కన పెట్టి దాని మీద కూర్చునే ప్రయత్నం చేస్తే రెండు వెళ్ళిపోయి మీరు కింద కూలబడతారు, అవునా కాదా? హలో, ఉన్నారా? ఉన్నారు కదా. సో లైఫ్లో ఒకే ఒక కుర్చీ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఉద్దేశం దేవుడు మనకు దయచేస్తాడు, దాన్ని కలిగి మనం జీవించాలి. చివరి పాయింట్, పర్సనల్ సేవియర్ వి మస్ట్ చూస్ ఫర్ అవర్ సెల్వ్స్. మన కొరకు మనం ఎంపిక చేసుకోవాల్సిన వ్యక్తిగత రక్షకుడు. మనం పుట్టడం మన తీర్మానంతో ప్రమేయం లేదు, కానీ మనం చచ్చిపోయేంత వరకు ప్రతిదీ మన తీర్మానం మీదే ఆధారపడి ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను నేడు మీకు జీవాన్ని మరణాన్ని పెడుతున్నాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని పెడుతున్నాను, పరలోకాన్ని నరకాన్ని పెడుతున్నాను, మీరు ఎంపిక చేసుకోండి. తర్వాత ఆయనే సలహా ఇచ్చాడు, వచ్చాడు జీవమును కోరుకొనుడి అని. సో మన లైఫ్ లో మనం బైబిల్ ప్రకారం పాపంలో పుడుతున్నాం, పాపంలో పెరుగుతున్నాం. ఒక రోజున ప్రభువును తెలుసుకోకుండా ఉంటే పాపంలోనే చచ్చిపోతాం. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు నిన్ను నీవు రక్షించుకోలేవు, నీకు నిరీక్షణ లేదు, నీవు నిస్సహాయంగా ఉన్నావు, నీవు నాశన జీవిగా బ్రతుకుతున్నావు. కనుక నిన్ను నన్ను వెతికి రక్షించుటకే విమోచకుడు పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన నీ నా పాపాన్ని కల్వరి సిలువలో మోసి నీ నా పాప ప్రాయశ్చిత్తం కొరకే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టి చనిపోయి సమాధ్యయబడి మూడవ రోజున తిరిగి లేచాడు. ఆ గొప్ప ప్రభు ప్రసాదించినటువంటి ఆ గొప్ప నిత్య జీవం అనే వరం, పరలోక రాజ్యం అనేటువంటి వరం నీవు అందుకున్నావా? ప్రియా సహోదరి సహోదరుడా, నాతో చెప్పొద్దు నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను అని, నాకు చెప్పొద్దు సండే స్కూల్లో పెరిగాను అని, యూత్ ఫెలోషిప్ మెంబర్ని అని, యూత్ ఫెలోషిప్ లీడర్ని అని, నువ్వు పాస్టర్ బిడ్డని అని ఏం చెప్పినా కూడా నాట్ అప్లికబుల్. ఎందుకంటే అవేవి మనల్ని రక్షించలేవు. కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం, మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ తప్ప మరొకటి మనల్ని రక్షించలేదు. ఒక తెగ నాయకుడు తన పనివాణ్ణి వెంటబెట్టుకుని అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చోటుకు వచ్చారు. భోజనం చేసిన తర్వాత ఇద్దరు కూర్చుంటే ఈయన వాడికి సువార్త చెప్తున్నాడు, వాడికి అర్థం అవ్వట్లేదు. అప్పుడు నేల మీద ఒక గొంగలి పురుగుంటే వెంటనే ఒక పుల్ల ముక్కను తీసుకొని చుట్టూ గీత గీసి ఎండిపోయిన ఆకులేసి వాటికి నిప్పు పెట్టాడు. అది బగబగా మండిపోతున్నప్పుడు అంతవరకు అప్రమత్తంగా లేనటువంటి గొంగలి పురుగు వెంటనే అప్రమత్తమైపోయింది. అప్రమత్తమైపోయి నలువైపులా అది ప్రయత్నించి బయటపడేందుకు ప్రయత్నం చేస్తోంది. అప్పుడు ఈ తెగ నాయకుడు చెప్పాడు, చూడు దాని చుట్టూ అగ్ని మండుతోంది, సెగ తగులుతోంది, అది తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది, కానీ తప్పించుకోలేదని అది తెలుసుకుంది. కనుకనే మధ్యలోనికి వచ్చి ఆగిపోయింది. మన బ్రతుకు కూడా అంతే. మన చుట్టూ నిత్యమైనటువంటి అగ్ని మండుతోంది. దేవుడి వాక్యంలో అగ్ని గంధకాలతో మండే గుండమని చెప్పబడింది. యుగ యుగాలు మండుతూనే ఉంటుంది. బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అది మండుతూనే ఉంటుంది. ఫర్ ఇటర్నిటీ ఆ శిక్షను పాపి అనుభవించాలి. అలాంటి శిక్షకు పాపి వెళ్ళకూడదని యేసు ప్రభు పాపి యొక్క రక్షకునిగా వచ్చాడు. నీవు ఆ స్థితిలో ఉన్నావు. నీవు రక్షింపబడాలంటే నిన్ను నీవు రక్షించుకోలేవు. లోకంలో ఏ వ్యక్తి, ఏ వ్యవస్థ, ఏ విధానం నిన్ను రక్షించలేదు. పైనుండి నీకు రక్షకుడు వస్తే ఆయన ఆశ్రయాన్ని నీవు పొందినప్పుడే రక్షించబడతావు. ఇది ఎట్లా రక్షింపబడుతుందో చూపిస్తానని చెప్పి ఒక పొడవాటి పుల్లను తీసుకొని మధ్యలో పైనుండి దించాడు. ఎప్పుడైతే ఆ పుల్ల కిందికి వచ్చి దీన్ని కంటబడిందో వెంటనే ఇది తల పైకెత్తి ఆ పుల్లను దగ్గరికి తేగానే అది పుల్లను పట్టుకొని పైకి ఎక్కడం మొదలుపెట్టింది. ఆయన పుల్లతో దాన్ని తీసి బయటకు వదిలేశాడు. అది ఏ రకంగా వెంటనే ఫస్ట్ ఇన్స్టెన్స్ లోనే దానికి ఒక రక్షణ సాధనం ఇవ్వబడగానే ఏ ప్రకారం అందుకొని బయటపడిందో ఆ ప్రకారం నువ్వు కూడా అందుకుంటే ఎంత బాగుంటుంది. నాకు మనుషులంటే బాధ, ఎందుకంటే పురుగుకున్నంత జ్ఞానం మనిషికి లేకపోయిందే. దానికి ఫస్ట్ ఇన్స్టెన్స్ రక్షణ పొందేందుకు అవకాశం ఇవ్వగానే అది అందుకుంది. కానీ మన సోకాల్డ్ మనుషులకు ఎన్నో సువార్త సభల్లో, ఎన్నో సంఘ సర్వీసుల్లో, ఎన్నో రకాలుగా దేవుడు వారు రక్షింపబడ్డానికి అవకాశం వెంబడి అవకాశం ఇస్తున్నా కూడా వారు మూర్ఖంగా కన్నులు మూసుకొని హృదయాలు మోసపుచ్చుకొని నశించిపోతున్నారే కానీ ఆశ్రయించట్లేదు. ఈ రోజైనా నీవు ఆశ్రయించి రక్షింపబడరా అని చెప్పాడంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపులో మీరు రక్షణ తీర్మానం చేసుకున్నప్పుడు, యేసు మీ రక్షకుడిగా మారినప్పుడు ఆయన మీ వృత్తి ఏంటో మీకు చెప్తాడు, ఏ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలో మీకు చెప్తాడు, ఏ స్థలంలో ఉండాలో మీకు చెప్తాడు, ఏ ఉద్దేశంతో బ్రతకాలో మీకు చెప్తాడు. గొప్ప ఆలోచనకర్త, అన్నిటినీ మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తాడు. మీ కొరకు మీరు తీర్మానం చేసుకోలేదనుకోండి, మరొకరు మీకు తీర్మానం చేస్తారు. రొనాల్డ్ రీగన్ యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆంటీ ఇంటికి వెళ్తే ఆయనకు షూస్ లేవు. ఆంటీ దుకాణానికి తీసుకెళ్తే షూ కాబ్లర్ అడిగాడంట, ఏ రకమైన షూలు కావాలి, రౌండ్ టోనా స్క్వేర్ టోనా అని. ఆయన ఏం చెప్పకపోతే ఆలోచించి చెప్తే ఆ ప్రకారం తయారు చేస్తానన్నాడు. రెండు రోజులు అయిన తర్వాత కూడా రొనాల్డ్ రీగన్ చెప్పకపోతే ఈయన అతడికి మార్కెట్లో ఎదురుపడినప్పుడు ఇంకో రెండు రోజుల తర్వాత వస్తే నీ షూస్ నీకు ఇస్తానన్నాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు రెండు షూస్ ముందు పెట్టాడు, ఒకటేమో స్క్వేర్ టోడ్, ఒకటేమో రౌండ్ టోడ్. రీగన్ కి కోపం వచ్చింది, ఏంటి అట్లా తయారు చేసావంటే ఆ షూ షాప్ ఓడ్ అన్నాడంట, నీ గురించి నీవు తీర్మానం చేసుకోలేకపోయావు, కనుక నేను నీ కొరకు తీర్మానం చేసి ఈ రకంగా తయారు చేసి వేసుకోపో అన్నాడంట. యేసు ప్రభు చెప్పినట్లు యోహాను 10:10లో నీవు ఆయన ఇచ్చే సమృద్ధి జీవాన్ని అంగీకరించడానికి తీర్మానించకపోతే దొంగ చేసే పని దొంగ చేస్తాడు. ఆ దొంగ అపవాది వచ్చి దేవుడి యొద్ద నీవు పొందుకోవాల్సినవన్నీ నీ దగ్గర నుండి దొంగిలిస్తాడు, నిన్ను హత్య చేస్తాడు, నిన్ను నాశనానికి నడిపించేస్తాడు. అందుకనే అంటున్నాను, నీవు తీర్మానం చేయకపోతే నీకు నీవు చేసుకున్న ద్రోహం మరొకరు నీకు చెయ్యరు. తీర్మానం చేయకపోవడం కూడా ఒక పెద్ద తీర్మానమే. సో ఈ రోజున దేవుడి వాక్యం మీరు విన్నారు, మీ లైఫ్లో ఇంకా ఎలాంటి తీర్మానాలైనా ఈ 5 తీర్మానాల తరువాతే అవన్నీ కూడా ఎక్కడ ప్లేస్లో పజల్లో అన్ని పీసెస్ ఎట్లా ఉంటాయో ఇవన్నీ కూడా అక్కడక్కడ పడేటట్టు దేవుడు కార్యం చేస్తాడు. కానీ ప్రైమరీ క్రిటికల్ చాయిసెస్లో నీవు దేవుడి సహాయం పొందుకొని చేసుకుంటే అప్పుడు దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. లాస్ట్ ఇల్లస్ట్రేషన్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నాకు చిన్నప్పుడు ఈ స్టోరీ గుర్తుకొచ్చింది. రాజు దగ్గర ఒక జ్ఞాని ఉంటే, ఆ రాజు అంటే అతనికి మరి అన్ని విషయాల్లో కరెక్ట్ చేస్తుంటాడు కనుక రాజుకి జ్ఞాని అంటే గిట్టదు. ఒకరోజు నా జ్ఞానిని చంపేద్దామని చెప్పి అందరినీ కూర్చోబెట్టిన తర్వాత చిన్న పక్షిని తెప్పించి చేతిలో పెట్టుకుని చేతులు మూసి జ్ఞానిని ఒక ప్రశ్న అడిగాడు, ఈ పక్షి బ్రతుకుందా చచ్చిందా చెప్పమన్నాడు. అప్పుడు జ్ఞాని ఆలోచించి జవాబిచ్చాడు. ఏమనిచ్చాడు తెలుసా? జ్ఞాని అనుకున్నాడు, చచ్చిందంటే దాని చేతులు తెరిచేసి బయటికి వదిలేసి నన్ను చంపుతాడు, బతుకుందంటే ఒత్తేసి దాన్ని చంపి నన్ను చంపుతాడు, ఏం చెప్పినా నన్ను ఇరకాటంలో పెడతాడని చెప్పి జ్ఞాని జ్ఞానంతో కూడిన జవాబిచ్చాడు. ఓ కింగ్, ద చాయిస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నాడు. ఓ రాజా, అది చచ్చిందో బతికిందో దాని తీర్మానం నీ చేతుల్లోనే ఉంది అన్నాడు. ముగింపులో మీ జీవితం ఎట్లా ఉంటుంది, మీ దశ ఎట్లా ఉంటుంది, మీ దిశ ఎట్లా ఉంటుంది, మీ నిత్యత్వం ఎట్లా ఉంటుంది అనే తీర్మానం నా చేతుల్లో లేదు, పాస్టర్ చేతుల్లో లేదు, మీ మమ్మీ చేతుల్లో, డాడీ చేతుల్లో, మీ ఫ్రెండ్ చేతుల్లో లేదు, మీ చేతుల్లోనే ఉంది. సో మీ చేతుల్లో ఉన్నటువంటి మీ తీర్మానాన్ని మీరు చేయడమే మంచిది. విత్తబడిన మాటలు మీ దాసులు విత్తుతున్న మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టబడి ఫలించినట్లు సహాయం చేయండి. ఈ ప్రజలు విని విడిచిపెట్టకుండా విన్న వాటిని విశ్వసించి విధేయులై వర్తిల్లడానికి కనికరించమని, సమస్త ఘనత మహిమా ప్రభావములు మీరే పొందుకోమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 594. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 594. మా టెలిఫోన్ నంబర్స్ 0402711326, సెల్ నంబర్ 9848576393.